ஸ்ரீமாத்ருகுருப்யாம் சபாயை ச நமஹ.
அனுபவால மீத விரக்தி பந்தாரிக. ஓ పూర్వం పొందాడు చాలు, వయస్సులో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నానా రకాలైన వస్తువులు తిన్నాడు, తిరిగాడు, త్రాగాడు, ఎన్నో రకాలైనటువంటి పదార్థాలతో జీవించాడు. ఇప్పుడు విరక్తి పొందాలి మనిషి. ఏ స్థానములో ఎలా ఉండాలో అలా ఉండాలి. అవకాశాన్ని బట్టి పడుకోవడం దగ్గర నుంచి అన్ని విషయాలలో కూడా భోగాల మీద వ్యాసక్తి విడిచిపెట్టాలి. కోరికలు అల్పంగా ఉండాలట. వార్ధక్యం వచ్చే కొద్దీ కోరికలు తగ్గిపోవాలి. దేశాలు తిరుగుతూ ఉండాలి. ఈ కాలంలో ఒంటరివాడి ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే వార్ధక్యం వచ్చే కొద్దీ, మనం వార్ధక్యంలో ఒంటరిగా వెళితే ప్రమాదం పడిపోతామేమో అనుకుంటామా? అసలు నిజానికి వార్ధక్యం వచ్చే కొద్దీ ఒంటరిగా వెళ్ళడం మంచిది అంటున్నాడు. అదృష్టవశాత్తు మనం ఎవరికి తెలియని చోట పోతే తొందరగా మోక్షం వస్తుందిట. ఏ బంధం లేని వాడి దగ్గర పోతే వాడికి వచ్చినంత మోక్షం ఎవరికి రాదన్నారు. ఇలాంటివి చెబితే మరే చెప్పారండి మీరు, మా ఇంట్లో మా నాన్నను మాతో పాటు ఉండనివ్వరు ఏమిటండి అని నా మీదకి దండయాత్ర రాకండి. ఇది నా కర్మ కాదు, నేను చెప్పిన ధర్మము కాదు. ఇది విష్ణుమూర్తి మనువుకి చెప్పాడు, యయాతి మహారాజు అష్టకుడికి చెప్పాడు, సౌనకాది మహర్షులకు సూత్రుడు చెప్పాడు. దాన్నే నేను మీకు అప్పగిస్తున్నాను. కాబట్టి ఇందులో ఏం జరిగినా మీకు దొరికితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని ఏకో నారాయణ అని పిలిచి ఆయన అడగండి బాబు, ఆయన ఏం సమాధానం చెబుతాడు. ఇవన్నీ విచిత్ర ధర్మాలు. మానవుడికి మోక్షం కావాలనుకుంటే ధర్మాలు. మోక్షం మాకెందుకండి, మళ్ళీ పుడతాం, మళ్ళీ ఇలాగే పెరుగుతాం, మళ్ళీ చదువుకుంటాం, మళ్ళీ ఏవో పడుతూ ఉంటాం, మాకు ఇలాగే తిరగాలని కోరికండి. మీకేం తెలిసి ఇందులో ఉన్న మాధుర్యం అనుకున్న వాళ్ళు ఇంత హాయిగా పొద్దునుంచి సాయంకాలం దాకా తినడం తిరగడం, పిబ విహర రమస్వ భుంక్షివ భోగాన్, ఇవి ఈ నియమాలు వాళ్ళకి. అంటే జన్మలే కావాలి, హాయిగా ఇలాగే తిరగాలి, ఈ భూలోకంలో ఇలా తిరగడంలోనే ఆనందం ఉందనుకున్నవాడు పిబ హాయిగా కనపడింది ఇలా టీయో కాఫీయో ఇంకోటి ఇంకోటి ఏది ఇష్టమైతే తాగు, విహర నీ ఇష్టోత్తుడు విహరించు, రమస్స అనుభవించు, భుంక్ష భోగాన్ ఓ రకరకాల భోగాలు అనుభవించు. కానీ నాకు మళ్ళీ ఉత్తమ జన్మ కావాలి, లేదా అసలు జన్మే వద్దనుకున్నవాడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, సన్యాస ధర్మంతో ఉండాలి. క్రమక్రమంగా కోరికల్ని కామాదులని మనస్సు బుద్ధి అహంకారాల నుంచి తొలగించడానికి ప్రయత్నం చేయాలి. మనస్సులో నిగ్రహం ఉండాలి. వద్దు అనుకుంటే ఇంకా చెయ్యకూడనటువంటి పనే నిగ్రహం. అంటే ఇవాళ నేను ఇది చెయ్యకూడదని అనుకున్నాడు అనుకోండి, 600 చేయకుండా ఉండగలమండి, అదే నిగ్రహం. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, టీ తాగి జీవితం అంతా పాడు చేసుకుంటున్నాడు, ఆరోగ్యం పాడవుతుంది. నేను అన్నాను వారానికి 1-2 పెట్టుకున్నాను, శుక్రవారం మంగళవారం ఈ 2 టీ తాగను, ఒట్టెట్టుకుని 2 తాగడం, మిగతా రోజుల్లో తాగుతున్నాడు. అంటే 2 నియమంతో ఉండగలిగే శక్తి వచ్చింది. గ్రాడ్యువల్గా 2 రోజులలో 3 పెట్టుకుంటాడు, ఆపై 4, ఆపై 5, ఆ తర్వాత వారానికి వారం మానగలడు. కాబట్టి నియమం అనేది ముందు ఈరోజు ఈ పని చేయకూడదనుకున్నప్పుడు అలా చేయకుండా ఉండడమే నిగ్రహము. అలాంటి నిగ్రహం కలిగి ఉండాలి క్రమంగా. అలా ఉంటే వాడు వానప్రస్థుడే, వాడే క్రమంగా సన్యాసి, వాడే మోక్షానికి అర్హుడవుతాడు. అటువంటి వాడు రాబోయే 10 వారికి కూడా తన మంచితనం పంచిపెడతాటండో. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పాడో, అటువంటి వాడు ఏమవుతాట, రాబోయే 10 దశైవ పూర్వం దశరా చాపరాంశ జ్ఞాతీనథాత్మా నమథైక వింశం అరణ్యవాసీ సుకృతం దదాతి ముక్త్వా త్వరణ్యే సశరీర దాతుం. ఇలాగ నియమబద్ధంగా నడుచుకునేవాడు, తనకింత పూర్వం చచ్చిపోయిన వాడు 10 ఉంటారుగా, వాళ్ళని తరింపజేస్తాడు. తన తర్వాత రాబోయే 10 వాళ్ళని తరింపజేస్తాడు. అటు 10 ఇటు 10 కాకుండా మధ్యలో తాను ఎలాగో తరిస్తాడు. ఇది విశేషం. అలాగా అష్టకుడు చాలా ఆనందపడిపోయాడు. ఆహాహా, భలే విషయాలు, ఇన్ని విషయాలు, అది కూడా నాకు అర్థమయ్యే తేలిక భాషలో. ఇంకా దేవుణ్ణి పలకీలో పెట్టలేదండి, ఇప్పటి నుంచి ఊరేగించేకండి బుల్లి బుల్లి పలకీ. అంచేత అరణ్యంలో నివసిస్తున్న, గ్రామంలో నివసిస్తున్న మానవుడు ఎలా ఉండాలో ఏమిటో ఈ విశేషాలండి చెప్పావు, తేలికగా చెప్పావు, అర్థమయ్యే భాషలో చెప్పావు, నన్ను ఆనంద పెట్టావు అని పులకించిపోయి అష్టకుడు. మునులు ఎన్ని రకాలుగా ఉంటారు, మౌనం ఎన్ని రకాలు అవి వివరించు అన్నట్ట. మునులు ఎన్ని రకాలో బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు, కానీ క్లుప్తంగా కొన్ని విషయాలు చెబుతున్నాను. భిక్షుకులు, బ్రహ్మచారులు, జటులు, పరివ్రాజకులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు, ఈ విధముగా ప్రధానమైనటువంటి శాఖలు 12 ఉన్నాయి. తాను వండుకోకుండా ఇతరుల దగ్గరికి వెళ్ళి వండిన అన్నాన్ని యాచించి తినేవాడు భిక్షుకుడు. ఈ భిక్షుకుడు కంటే రెండో వాడు యాచకుడు. యాచకుడు అంటే వీడు వండుకో ఉంటాడు, తాను ఇతరుల దగ్గరికి వండిన అన్నం తినడం, ఇతరులు వండిన పదార్థం కాకుండా బియ్యము కూరగాయలు యాచించి వాటితో వండుకునేవాడు యాచకుడు. మూడో వాడు బ్రహ్మచారి. వివాహం చేసుకోకుండా ఈ విద్యాభ్యాసం చేసేవాడు ఏ నియమాలతో గడపాలని దాకా చెప్పాం కదా, ఆ నియమాలను జీవితాంతం గడిపేవాడు బ్రహ్మచారి. జడలు ఏనాడు క్షవరం చేయించుకోకుండా పెంచుకుని జుట్టు ముళ్ళు వేసుకుని లేకపోతే జుట్టు పెంచుకుని గడ్డాలు పెంచుకుని తిరిగేవాళ్ళు జటులు. ఈ జటులు ఉపాసకులు వీళ్ళు, రకరకాల దేవతా ఉపాసనలు కూడా చేయాలి వాళ్ళు. పరివ్రాజకులు అని ఉంటారు మరి కొంతమంది. వీరు ఉత్తములైన గృహస్థుల ఇళ్లలో మాత్రం వారు వండి ఆ శుచిగా మడితో పెట్టే భోజనం తింటారు. వారు ఇంకెవరింట్లో తినరు. ఏ ఇల్లాలైనా నేను మడి కట్టుకున్నాను రండి కూర్చోండి అని భోజనం పెడితే తింటాడు, లేకపోతే ఇంకెవడు పెట్టకపోతే తింటాడు, వండుకోడు ఇంకేం చేయడాయని. క్షపణకులు అని ఉంటారు వీళ్ళు. త్రిశూలం ధరించి బోడిగుండులు చేయించుకుని చెవుల కుండలాలు ధరించి ఒళ్ళంతా విభూతి పూతలు అవి పూసుకుని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి సిగ్గును జయిస్తారు వీళ్ళు. అంచేత ఒక్కొక్క చోట దిగంబరంగా కూడా తిరుగుతారు వీళ్ళు. అవధూతులు అని మరికొన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళు పిశాచంలాగా, ఉన్మత్తుడిలాగా, బాలుడిలాగా, భూతాల్లాగా, శ్మశానమైన ఇల్లైన ఒకటేగా తిరుగుతారు. అసలు వీళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. దిగంబరంగా ఒకసారి పిచ్చాళ్ళలా నటిస్తారు. వావ పిచ్చాళ్ళు అనుకుంటాం, ఓవర్ బ్రిడ్జ్ పక్కన అప్పుడప్పుడు కనపడతారు మనకి. వీళ్ళు నిజంగా అవధూతలో తెలియదు, పిచ్చాళ్ళు తెలియదు. పిచ్చాళ్ళు అనుకుంటే ప్రమాదం, అవధూతలు అనుకుని దండం పెడితే నిజంగా పిచ్చాడైతే పొరపాలు కొడతాడు. ఇది పెద్ద సమస్య. అవధూతలను గుర్తుపట్టడం చాలా కష్టం. అదిగో శుకుడు అలాంటి అవధూత ఆ కాలంలో. ఇక కాపాలికులు అని ఉంటారు. చేతులు పుర్రెలు ధరించి ఆ పుర్రెలు అన్నం అడుక్కు తిట్టారట వాడు. ఇలా వారి వారి నియమాలను బట్టి మునులు చాలా రకాలుగా ఉంటారు. వారు ఆ నియమాలని కఠోరంగా పరిపాలిస్తారు. వీళ్లలో ఒక విచిత్రమైనటువంటి వాళ్ళు అఘోర సంప్రదాయం అని ఉన్నది. ఈ అఘోర సంప్రదాయం వాళ్ళు శవభక్షణ కూడా చేస్తారు. చిత్రంగా వీళ్లలో మహిమ కలిగిన వాళ్ళు ఉంటారు. శవాన్ని తింటూ ఆ శవాన్ని చూపించమని అడిగితే దాన్ని వెంటనే ఎవరికి ఏ ఇష్టమైన తీపి పదార్థం అలా మార్చేస్తారట. వెనకటికి ఒకప్పుడు పరమహంస యోగానందుడు అనే ఆయనకి ఒక అఘోరి కనిపించి శవాన్ని పెక్కుంటున్నట్ట. ఈయన కంపిస్తూ ఉంటే ఆ శవాన్ని దగ్గర గులాబ్ జాములు అంటే ఇష్టం, ఆయనకి గులాబ్ జాములుగా మార్చి చూపించట దాన్ని. ఆ సంప్రదాయం అనేది, ఆ మహిమ అనేది ఏమిటో అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మీరు ఆ సంప్రదాయం బాగుందనుకుని పెడితే లేనిపోనకూడదు. ఇప్పుడు మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. అది వారి వారి కర్మల్ని బట్టి వారికి ఏర్పడుతూ ఉంటే ఆ ఉపాసన గొప్పదా చెడ్డదా లేకపోతే మంచిదా, ఇవన్నీ మనం నిర్ణయించే శక్తి మన దగ్గర లేదు. మన తాహత అందుకు పనికిరాదు. మనకిష్టమైన సాత్వికమైన మార్గంలో వెళ్ళడం ఎప్పుడూ ఉత్తమం. గుర్తుపెట్టుకోండి, సాత్వికము అంటే హాయిగా ప్రశాంతంగా అహింసా మార్గంతో భగవంతుని నమ్ముకోవటం ఉత్తమ మార్గం. వీళ్ళు ఎన్ని రకాల మౌనాలు వహిస్తారు. కొంతమంది అడిగిన దానికే క్లుప్తంగా సమాధానం చెబుతారు, ఇది మౌనమే. అసలు జీవితంలో మాట్లాడకుండా సైగల దగ్గర కొంతమంది చెబుతారు, ఇదొక రకం మౌనం. అవతల వాడికి ధర్మాలను వేదికల మీద బోధించడానికి మాట్లాడి వేదిక మించి కిందకి దిగి వచ్చాక మాట్లాడకుండా ఊరుకునే మౌన వ్రతం కొంతమంది పుట్టుకుంటారు. తర్వాత అగ్నిహోత్రాలలో ఉన్నప్పుడు మాత్రం అగ్నిహోత్ర మంత్రం చదివి తక్కిన వేళల్లో మాట్లాడని మౌనం కొంతమంది వహిస్తారు. తర్వాత తమకు పనికి వచ్చే పనులకు అవసరానికి తగిన వేళల్లో ఇంత అని మాట్లాడి తక్కిన వేళలో మాట్లాడకుండా ఊరుకోవడం అనే మౌనం కొంతమంది. పూజింప తగిన వారిని పూజించేటప్పుడు మాట్లాడి తక్కినప్పుడు మాట్లాడకుండా ఉండడం అనే మౌనం కొంతమందిది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మునివృత్తితో ఉంటారు. తపస్సుతో కృషించి శుష్కించి శరీరాన్నంతా క్షీణింప చేసుకునే మౌన వ్రతం కొంతమందిది ఉంటుంది. సుఖం దుఃఖం, శీతలత్వం, ఉష్ణత్వం వీటన్నిటినీ జయించి సర్వకాల సర్వావస్థలలో కిక్కురు మనకుండా మననమే తప్ప మాట ఎరగని మౌన వ్రతస్థులు కొంతమంది ఉంటారు. వీరంతా సనాతనమైన ఆచార ధర్మాలను నిలబెట్టుకుంటూ మోక్షం పొందుతారు. పరమాత్ముడు వీరిలో ఎవరికి నిష్ట ఉంటుందో, అంటే తాము ఆశ్రయించిన మార్గం మీద నమ్మకం ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏది పొందారన్నది కాదు, ఆశ్రయించిన మార్గం మీద సంపూర్ణముగా విశ్వాసము ఉండవలెను. అటువంటి వారికి మోక్షపదం ఇస్తాడు పరమాత్మ. ఆనందపడిపోయాడు ఆయన. స్వామి, ఇంతకీ చిట్ట చివరికి గృహస్థుడి కంటే సన్యాసి గొప్పవాడా, సన్యాసి కంటే గృహస్థుడు గొప్పవాడా చెప్పమని అడిగితే, నాయన ఇద్దరూ కూడా తన ఆశ్రమ ధర్మం, గృహస్థాశ్రమమైనా సన్యాసాశ్రమమైనా సంపూర్ణముగా నిలబెడితే ఆ ధర్మాన్ని వాడు ఎవడైనా మోక్షమును పొందవలసింది. ఎక్కువ వయస్సు వచ్చిందా రాలేదా, ఎంత ఏమి చేశామన్నది కాదు, తన ఆశ్రమం మీద తన ధర్మం మీద సంపూర్ణ విశ్వాసం ఉండడమే ముఖ్యమైన ధర్మం. రుజు ప్రవర్తన, మానసిక స్థైర్యం, పెద్దలు మెచ్చుకునే ప్రవర్తన, ఇటువంటిది మానవుణ్ణి తరింపచేస్తుంది. అధర్మాన్ని, క్రూరత్వాన్ని, హింసని వీటిని విడిచిపెట్టాలి. చేపలో అయినా, కుక్కలో అయినా, కొంగలో అయినా, ఏ చిన్న జీవిలో అయినా ప్రేమని నింపి చూడాలి. ప్రతి ప్రాణి పరమాత్మగా భావించి ఆ ప్రాణుల్ని తనతో సమానంగా గౌరవించి వాటి మీద దయ చూపించాలి. నీకు దెబ్బ తగిలితే ఏ బాధ కలుగుతుందో తక్కిన ప్రాణులకు కూడా అదే బాధ కలుగుతుంది సుమా అనే భావన కలిగి ఉండడమే అహింస. అదే కరుణ, అదే భూతదయ, అది వహించాలి అని చెప్పగా అష్టకుడు మహారాజు గారికి భక్తి శ్రద్ధలతో వంగి నమస్కారం చేశాడు. ఆయన్ని మరో కొన్ని గొప్ప ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నల విశేషాలు తెలుసుకోవాలంటే రేపటి రోజు కార్యక్రమంలో 6:30 అడుగుపెట్ట. అవిద్యానాం పరమ పవిత్రమైన అంబికా దర్బారుపతి వారి అష్టాదశ పురాణ కార్యక్రమాలలో పదవ పురాణం శ్రీ మత్స్య మహాపురాణాన్ని మనం ఒక నెల్లాళ్ళుగా, ఎక్కడ నెల్లాళ్ళు, నెల్లాళ్ళు ఎప్పుడో దాటిపోయింది, భయపడి చెప్పుకుంటున్నాం. ఈ దివ్య పురాణాన్ని సాక్షాత్తు మత్స్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుడు మనువుకి చెబుతూ ఉంటే సౌనకాది మహర్షులకు సూతుడు చెబుతున్నాడు. ఆపై యయాతి ఇతరులను తనకంటే తక్కువ వాళ్ళుగా నిందించినటువంటి దోషం వల్ల తన దివ్య లోకాలన్నీ నశించిపోగా పైనుంచి కిందకి పడిపోతూ దారిలో అష్టకుడు, ప్రతర్ధనుడు మొదలైనటువంటి మహాత్ములతో, సజ్జనులతో సాంగత్యం చేసి వారికి అనేక ధర్మ విశేషాలు వివరించాడు. అప్పుడు అష్టకుడు ఆయన్ని అడుగుతూ, రాజా, నువ్వు యువకుడిలా కనపడుతున్నావు చూడడానికి. దేవలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు యవ్వనంలోనే ఉంటారు, వాళ్ళకి వార్ధక్యం ఉండదు. అలా కనపడుతున్నావు, పూలమాలలు ధరించున్నావు, చూడ ముచ్చటగా ఉన్నావు, మంచి వర్చస్సుతో ఉన్నావు, పైనుంచి కిందకి పడిపోయావు అయినా సరే, సరే పడితే పడ్డావు కానీ భూమి మీద ఇప్పుడు ఏ లోకానికి వెళ్ళిపోబోతూ మధ్యలో ఈ రాజర్షి లోకంలోకి ఆగావు అని అడిగట. అప్పుడు ఆయన చెప్పాడు, మహాత్మా, నే చేసిన పుణ్యం చాలా గొప్పదయ్యి కూడా నేను పుణ్యవంతుడని చెప్పుకోవడం వదిలి ఇతరులందరూ నాకంటే తక్కువ వాళ్ళు, వాళ్ళ అవ్వళ్ళు నాతో పుణ్యం చేయలేదని తక్కిన వాళ్ళని దూషించిన పాపం వల్ల ఊర్ధ్వలోకం నుంచి కిందకి పడిపోయాను, నరకానికి వెళ్ళాలి నేను. ఆ వెడుతూ వెడుతూ ఆ పడేదేదో సజ్జనుల మధ్యలో పడాలి అని కోరుకోవడం వల్ల మీ మధ్యలోకి వచ్చి పడ్డాను. మీరు అడిగిన సమాధానాలన్నీ మీ ప్రశ్నలకు చెప్పిన తర్వాత ఆపై కిందకి పడిపోతాను. అదిగో బ్రహ్మాదులు నన్ను త్వరపెడుతున్నారు, నేను నరకానికి పడబోయే ముందు మధ్యలో మీ దగ్గర ఆగాను కదా, మీరు ఎప్పుడు ప్రశ్నలు వేయడం ఆపేస్తే అప్పుడే నరకానికి పడిపోతాను అన్నట్ట. పాప అష్టకుడు జాలిపడ్డాడు, మా అందరికీ ఇంత మంచి విషయాలు చెప్పిన నువ్వు ఇది చెప్పడం అయిపోయిన తక్షణం మళ్ళీ నరకంలో పడిపోతావు అంటే మేము తట్టుకోలేకపోతున్నాం, దయచేసి నువ్వు నరకంలో పడకు, ధర్మం తత్వం దైవ జ్ఞానం ఇవన్నీ సంపూర్ణంగా ఎరిగిన వాడివి, అటువంటి నీవే చిన్న చిన్న దోషాలకి పతనం అయిపోతే ఇక లోకంలో తక్కిన వాళ్ళ గతి ఏమవుతుంది, అందుకని పుణ్య కార్యక్రమాలు చేసిన వాడు పడిపోయి కూడా మళ్ళీ పైకి వస్తాడని లోకాలకి తెలియజెప్పాలి, అది మా కోరిక. మహాత్మా చిన్న ప్రశ్న, నేను కూడా పుణ్యం అంతో ఎంతో చేశానేమో నాకు నమ్మకం, నా పుణ్యానికి నేను ఏ లోకాలకి వెడతాను, ఎంతకాలం ఉంటానో చెప్పగలవా అని అడిగట. ఇంతవరకు ఆయన నీ ధర్మ సందేహాలు అడిగినటువంటి అష్టకుడు, ఆయన చెప్పాడు, మహారాజా రాజపూజిత, భూమి మీద ఆవులు గుర్రాలు అరణ్యాలు ఇవి ఎంతవరకు సృష్టింపబడతాయో అంతవరకు, అంటే సృష్టి ఉన్నంత వరకు, ప్రళయం రానంత వరకు ఇవన్నీ ఉంటాయి, ప్రళయం వచ్చేంత వరకు ఈ సృష్టి కొనసాగినంతకాలం నీకు స్వర్గానికి వెళ్ళే ముందు వచ్చే ఒకనొక లోకం ఉన్నది, దానికి ద్విలోకము అని పేరు, ఆ ద్విలోకంలో నీకు శుభం కలుగుతుంది, ఆ పుణ్యలోకాలు నువ్వు పొందుతావు అన్నట్ట. శేహభాష్, నాకు పుణ్యలోకాలు ఉన్నాయి అని తెలిసింది, నువ్వు నాకు ఇంతవరకు అనేక ధర్మ సందేహాలు తీర్చావు, మంచి విశేషాలు చెప్పావు, నీ చరిత్ర అంతా చెప్పావు, అంచేత గురుదక్షిణ ఇవ్వాలిగా, గురువు దగ్గర విన్నాక ఒట్టి చేతులతో పోకూడదని శాస్త్రం, అందుకని ఇదిగో నాకు వచ్చే ఈ పుణ్యలోకాలు నీకు దానం చేసేస్తున్నాను, నువ్వు ఇక నరకానికి పడద్దు అన్నట్టు. వాడు ఎంత మంచివాడో చూడండి, అది విన్నవాడు, నాకు అన్నీ చెప్పాక నీ చావు నువ్వు చావంలా, నాకు వచ్చే పుణ్యలోకాలు నీకు ఇచ్చేస్తున్నాను అన్నట్ట. ఏయాత అన్నాడు, స్వామి బ్రహ్మవేత్త అయిన బ్రాహ్మడు మాత్రమే దానం తీసుకోవడానికి అర్హుడు, నాస్మద్విధో బ్రాహ్మణో బ్రహ్మవిచ్చ ప్రతిగ్రహే వర్తతే రాజముఖ్య యథా ప్రదేయం సతతం ద్విజేభ్యః తథా అదదం పూర్వమహం నరేంద్ర, నా బ్రాహ్మణ కృపణో జాతు జీవే త్యాజాపి స్యాత్ బ్రాహ్మణీ వీరపత్రి, సోహం యదైవాకృత పూర్వం చరేయం వివిత్సమాన కిము తత్ర సాధు. తన పాండిత్యంతో ఇతరులను అనుగ్రహం అందజేసి ఇతరుల్ని బాగు చేసి వారిచ్చే దక్షిణ సేకరించే అధికారం ఒక్క బ్రాహ్మడికి మాత్రమే ఉంది, నేను క్షత్రియుణ్ణి, ఈ దానం ఇవ్వడమే కానీ పుచ్చుకోను, నీకేదో మంచి ధర్మ సందేహాలు తీర్చాం కదానని నీ లోకాలు నేను పుచ్చుకోలేను, ప్రతిగ్రహణం నా లక్షణం కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేయను, నరకానికి పోయినా పర్వాలా, ధర్మం తప్పను, నేను బతికున్న రోజులలో ఎంతోమందికి అడిగిన వారికి లేదనకుండా దానం ఇచ్చిన నేను ఇప్పుడు నీ దగ్గర ప్రతిగ్రహణం ఎలా చేస్తానయ్యా, ఇది నా వల్ల కాదు నాకు కుదరదు అన్నట్టు. భలేవాడివండి, ఇంత పురాణాలు ఇన్ని ధర్మ విశేషాలు నాకు చెప్పి ఏం పుచ్చుకోకుండా పోతావా నువ్వు, చివరికి నువ్వు నరకానికి పోతావా, నేను చూసి తట్టుకోలేనన్నట్టు. నువ్వు తట్టుకున్నా తట్టుకోలేకపోయినా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచి కాని చెడు కాని ఎవడు చేసింది వాడు అనుభవిస్తాడు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏదికైనా తప్పదన్నా. అనగానే ఈ వింటున్న వాళ్ళలో రెండో వాళ్ళు లేచాడు, ఆయన పేరు ప్రతర్దనుడు, ఆయన రాజు. ఏమయ్యా బ్రాహ్మడు కాబట్టి పోనీ ఆయన ఇస్తే పుచ్చుకోకూడదు అంటున్నావు, దానం తీసుకోకూడదు అది బ్రాహ్మణ ధర్మం అంటావు, నా పేరు ప్రతర్దనుడు, ఇంతవరకు నువ్వు చెబుతున్న ఈ ధర్మ సందేహాలన్నీ విన్నాను, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో, దైవం అంటే ఏమిటో, సత్కార్యం అంటే ఏమిటో, అసత్కార్యం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే ఏమిటో ఇంత తేలికగా ఇంత పూర్వం చెప్పిన వాళ్ళు ఎవరూ నాకు లభించలేదు. ఒక వ్యక్తి ఒక ఉపకారం చేశాక దానికి ప్రత్యుపకారం చెయ్యాలి, అలా చెయ్యని వాడు కృతజ్ఞుడు అనిపించుకుంటాడు, నీవు మాకు చేసిన ఈ మహోపకారానికి మేము నీకు తగిన ప్రతికారం చెయ్యాలి. సరే ఇప్పుడు ఇంతకీ నాకు కూడా ఆకాశ లోకాలలో మంచి పుణ్యలోకాలు అనుభవించే అవకాశం ఉందా అన్నట్ట. లేకపోవటం ఏమిటి, ఆకాశంలో అనంత లోకాలని ఒక ప్రత్యేక లోకాలు ఉన్నాయి, అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళే రూట్లో ఉంటాయట, వాటికి అనంత లోకాలని పేరు. అక్కడ చెట్లకి ఉండే పువ్వుల్లోంచి ఎప్పుడూ తేనె కారుతూ ఉంటుంది. కష్టపడి తుమ్మెద వాలి ఆ తేనె లాక్కొచ్చి దానిని పట్టులో పెడితే మామూలుగా బయట అయితే, కానీ అనంత లోకాలలో వాటంతట అవే తేనె కారుతూ ఉంటాయి. అక్కడ సుగంధ ద్రవ్యాలే అన్నీ అంబికాధర పార్వతులే. అక్కడ నేతితో తెడిసిన హోమాలు సాగుతాయి, ఇంకెన్నెన్నో విశేషాలు ఉన్నాయి. అటువంటి అనంత లోకాల్లో ఏడేసి ఏడేసి దివ్య దినములు నువ్వు అనుభవిస్తావు. ఏడు దివ్య దినాలంటే రాబోయే కల్పం వరకు నువ్వు ఆ లోకాల్లో ఉంటావు, నీకు అంత శుభం ఉందన్నట్ట. శేహభాష్, నువ్వు మహాత్ముడివి, ఇంత జ్ఞానం నాకు ఇచ్చావు కాబట్టి, నేను నీ సాటి రాజుని కాబట్టి ఒకప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు నా లోకాలన్నీ నీకు ఇస్తాను, అవి సేకరించు చాలు నాకన్నట్ట. ఏయాతన్నాడు, అబ్బా తన సాటి రాజు దగ్గర నుంచి యుద్ధం చేసి కప్పం పుచ్చుకోవాలి భూలోకంలో, దానం మాత్రం పుచ్చుకోకూడదు. చచ్చి స్వర్గాల్లో ఉన్న నాకు దానం పుచ్చుకోవడం తప్పే, నేను సేకరించను. యోగక్షేమాన్ని మాత్రమే అడగాలి తప్ప మరొక రాజు దగ్గర నుంచి దానం సేకరించకూడదు. దేవతల ఆదేశం ఇది, మహాత్ముల యొక్క నియమం ఇది. కాబట్టి ధర్మ మార్గ ప్రవర్తకుడనైన నేను ధర్మం తప్పి ప్రవర్తించను, చెయ్యి చాచను, ఈ పని చెయ్యను. నేను వివేకవంతుణ్ణి, ఇదివరకు పెద్దలెవరూ చెయ్యని పనిని ఇప్పుడు కొత్తగా ఎలా చేస్తానయ్యా, నీకు చెప్పిన పురాణం వల్ల నాకు పుణ్యం వస్తే ఆ పుణ్యమైనా ఆనందంగా తీసుకొని, ఏదో తెలుసో తెలియకో చిన్న దోషం చేసి పతనం అయిపోతున్న నన్ను మళ్ళీ దాన ధర్మాదులతో పాడు చేయకన్నట్టు. అప్పుడు అష్టకుని సోదరుల్లో ఒకడు వసుమంతుడు అనేవాడు, ఆయన లేచాడు. అయ్యా నేను ఉషదస్సుడు అనే ఒక మహాత్ముని కొడుకుని వసుమంతుణ్ణి, నాకు కూడా ఆకాశాల్లో ఏమైనా పుణ్యలోకాలు అనుభవించే అవకాశం ఉందా, ఎన్ని పుణ్యలోకాలు ఉన్నాయన్నట్ట. ఓ లేకపోవటం ఏమిటి, సూర్యుడి యొక్క తేజోమయమైన లోకాలున్నాయి, ఆ లోకాలని అన్నిటినీ కూడా గ్రహలోకాలు అని పిలుస్తారు. ఆ గ్రహలోకాలకి దైవానుగ్రహంతో నువ్వు పెడతావు. దాదాపు ఒక ఇంద్రుడికి ఉన్నంతకాలం నువ్వు ఆ లోకాల్లో ఉంటావు అన్నట్ట. అయితే ఓ పని చేద్దామండి, నేను బతికుండగా ఎవరికి దానం చేయలేదు ధర్మం చేయలేదు, కేవలం అన్నదానం ఒకటే చేశాను నేను, ఆ అన్నదానానికి ఇంత శక్తి నాకు వచ్చింది, ఇప్పుడు నీ ద్వారా జ్ఞానాన్ని సేకరించాను, జ్ఞానానికి దక్షిణిస్తాను, మిమ్మల్ని నా గురువుగా సేకరిస్తాను, గురువుగా సేకరిస్తే గురుదక్షిణిస్తే దోషం లేదంటారు, ఈ క్షణమే మిమ్మల్ని నా గురువుగా భావించి మీకు నేను గురుదక్షిణగా నా లోకాలు ఇస్తానన్నట్ట. నిజమేనయ్యా, ఈ విషయం నాకు ముందు చెప్పాలి అయ్యా, శుక్లాంబరధరం గురుర్ బ్రహ్మ అని చెప్పుకుని మీరు గురువు అని భావించి మీ దగ్గర శిష్యరికం చేస్తున్నాను, నువ్వు నాతో అనలా, శిష్యత్వం పొందలేదు, నేను నీకు మంత్రం ఇవ్వలా, కేవలం సందేహాలే తీర్చా, సందేహాలు తీర్చిన వాళ్ళల్లో గురువులు అయిపోతే ఈ లోకంలో ఈ పిచ్చ గురువులకి అంతుండదు. మంత్రం ఉపదేశం సేకరిస్తేనే నేను నీకు గురువుని, నా దగ్గర మంత్రస్వీకారం నువ్వు చేస్తే నువ్వు నాకు శిష్యుడివి, అంచేత నాకు ప్రతిగ్రహణం కుదరదు అన్నట్ట. అయితే ఓ పని చేయండి బాబు, ఒట్టినే దానం తీసుకోవడం తప్పని మీరు భావిస్తే ఒక గడ్డిపోత నాకు ఇవ్వండి, కొనుక్కున్నట్టు ఉంటుంది లోకాలు అన్నట్ట. అది కూడా అంటే మన వాళ్ళు అందుకనే పూర్వం ఏం చేసేవారంటే ఎంతో కొంత ఇచ్చి తీసుకుంటే అప్పుడు ఆ ప్రతిగ్రహణ దోషం ఉండదనేవారు. ఒక గడ్డిపరకు ఇవ్వండి, నా పుణ్యలోకాలు మీకు అమ్మేస్తానన్నట్ట, ఒక గడ్డిపరకు లోకాలు అమ్ముతానన్నాడు ఆ పుణ్యాత్ముడు. అంటే ఆయన యొక్క గొప్పతనం, ఏయాతి గొప్పతనం ఎలాగో ఉంది ఇందులో, విన్నవాళ్ళు అంత గొప్పవాళ్ళు, మేము విన్నాం కాబట్టి ఆయన పాతనం అవ్వకూడదు, ఆయన గొప్పవాడు కావాలని కోరుకుంటున్నారట. తన స్వయం కృతాపరాధంతో పాడైపోతున్నటువంటి ఒక పుణ్యాత్ముడిని పాడవకుండా మళ్ళీ గొప్పవాడిని చేయాలనే ఉద్దేశంతో, మేమేమైనా పర్వాలేదు మా పుణ్యలోకాలు మీకు ఇస్తామా సేకరించండి అనగానే ఏయాతన్నట్ట, ఇది ఇంకా పాపం, నమిత్యాహం
విక్రయం వైస్మరామి వృథా గృహీత్వం శిశుకాచ్యంకమానక కుర్యాన్న చైవా కృత పూర్వమన్యైర్విధిత్సమానో వసుమన్న సాధు.
ఓ వసుమంతుడా, కష్టపడి నువ్వు ఆర్జించుకున్నటువంటి పుణ్యలోకాలను ఒక్క గడ్డి పరిగిచ్చి కొనుక్కోమంటావా? ఎంత పాపమయ్యాది.
ఎక్కువ మంది మానవులు చేసే పాపం నేను చెయ్యను. తేలికగా అల్పంగా గొప్ప పుణ్యాన్ని కొనుక్కోవడం, అలా కొనుక్కున్న వాడి పుణ్యం శాశ్వతంగా నిలబడదటండి. ఒకవేళ కొనుక్కున్నా అది శాశ్వతంగా ఉండదు. మిథ్యా విక్రయం అంటారు. నేను బతికున్న రోజుల్లో విలువైన వస్తువుని తక్కువ డబ్బునికి కొనేసుకుని అవతల వాడికి ద్రోహం చేయలా. ఒక గొప్ప వస్తువుని అవతల దగ్గర తీసుకున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి. అలా ఇవ్వని వాడు కూడా ద్రోహి, మహాపాపి వాడు. నాకు భయం అది. ఎవరి దగ్గరైనా అమూల్యమైన వస్తువు తీసుకున్నప్పుడు దానికి తక్కువ డబ్బు జమ కట్టి అవతల వాడి సొమ్ముని దోచుకోవడం ఉన్నదే, అది గురుద్రోహం కంటే, బ్రహ్మద్రోహం కంటే, దైవద్రోహం కంటే గొప్ప ద్రోహం అట. అది చెయ్యడానికి నాకు భయం అన్నాడు ఆయన. నాకు భయం కలుగుతుంది అసలు ఆ మాట వింటేనే. నేను వివేకవంతుడైతే ఈ పని చేయను. ఒక ఉదాహరణ చెబుతున్నాను విను. పూర్వకాలంలో ఒక కటిక దరిద్రుడు ఉన్నాడు. మొదట్లో గొప్పవాడే, క్రమంగా దారిద్ర్యం పొందాడు. దారిద్ర్యం అతన్ని పట్టి పీడించగా ఏం చెయ్యాలో తెలియక ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా దారిద్ర్యం పట్టి పీడిస్తోంది, ఏ పనిలో అయినా విజయం లభించటం లేదు, సంపదలు పోయాయి, ఏడుస్తున్నాను, ఈ దారిద్ర్యం నుంచి నన్ను విముక్తుండి చెయ్యండి అన్నట. నువ్వు బ్రాహ్మణోత్తముల దగ్గర ఒక స్థలం కొనుక్కున్నావు. ఆ స్థలం విలువ ఒక గజమునకు 100 రూపాయలు అయితే 5 రూపాయలకి వాడి అవసరాన్ని కనిపెట్టి తక్కువ కొనేసి వాడిని మోసం చేసావు. ఆ విధంగా బ్రాహ్మణోత్తముల సొమ్ముని కొల్లగొట్టిన పాపం వల్ల నీ ఐశ్వర్యం అంతా నాశనం అయిపోయింది అన్నట్టు ఆ సద్గురు దివ్య దృష్టితో చూసి. నాకు తెలియదండి అది. ఇలా ఎక్కువ వస్తువుని తక్కువ కొనుక్కుని బాగుపడతాం అనుకున్నాం, కానీ అవతల వాడికి ద్రోహం చేస్తే ఇంత పాపమని ఇప్పుడు అర్థమైంది. ప్రాయశ్చిత్తం ఏమిటన్నట్ట, 100 రూపాయలు విలువ చేసే గజస్థలాన్ని 5 రూపాయలకి రూపాయికి చొప్పున చీప్గా వేరమాడి కొనేసి ఆ విధంగా భయంకరమైన ద్రోహం చేసావే బ్రహ్మద్రోహం. దానికి ప్రాయశ్చిత్తంగా 1000 మంది బ్రాహ్మణులకి కార్తీక పూర్ణిమ నాడు అన్నం పెట్టి దానం చేస్తేనే నీకు ఆ ప్రాయశ్చిత్తం నువ్వు బాగుపడతావు అన్నట్ట. కటిక దారిద్ర్యంతో ఏడుస్తున్న నేను 1000 మంది బ్రాహ్మణోత్తములకు అన్నం ఎలా పెట్టగలను అన్నట్ట. ముష్టెత్తుకో, చావు, తిరుగు, కానీ 1000 మందికి అన్నం పెడితే కానీ ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అదాన దోషేణ భవే దరిద్ర, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. దానం చెయ్యని దోషం వల్ల దరిద్రుడై తీరతాడు, దారిద్ర్యం వల్ల మళ్ళీ పాపాలు చేయాలి. ఎక్కడ దొంగతనం చేయాలి, ఎక్కడ ఎవరిని ఏం చేయాలని. పాపం వల్ల నరకానికి పోతాం, నరకం తర్వాత మళ్ళీ దరిద్రుడు, మళ్ళీ పాపం, మళ్ళీ దారిద్ర్యం, మళ్ళీ పాపం. ఇది ఒక అంతు లేకుండా అయిపోతుంది. కాబట్టి ఒక గొప్ప అమూల్యమైన సంపదను ఆ వ్యక్తి ద్వారా దోచుకున్నావు, దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ముష్టెత్తుకునైనా అన్నదానం చేయన్నట్టు. ఇతను బాగా ఆలోచించి ముష్టెత్తుకుని కూడా ఎప్పటికి ముష్టెత్తుతాను, ఎప్పటికి 1000 మందికి అన్నం పెట్టగలను అని ఆలోచించేట. ఆలోచించి మళ్ళీ ఆ గురువుగారి కాళ్ళ మీదే పడి, అయ్యా తాత్కాలికమైన సొల్యూషన్ ఏదన్నా ఉందా అని అడిగాట. చెయ్యకూడదు కానీ ఒక విషయం చెబుతున్నా విను. ఈ ఊళ్ళో ఒక మహాపండితుడు ఉన్నాడు. తన పురాణాలతో ప్రజలందరినీ ఆనంద పెడతాడు. ఆయన కనుక నీ ఇంట్లో అన్నం తింటే 1000 మంది భోంచేసినట్టే. ఒక మహాపౌరాణికుడికి అన్నం పెట్టడం 1000 మంది సద్బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానం. ఇది సొల్యూషన్. 1000 మందికి నువ్వు పెట్టలేకపోతే వాడు అక్కడికి భోజనం పెడుతూ నీకు పుణ్యం అన్నట్ట. అమ్మాయి బతికించారండి బాబు అనుకుని పరిగెత్తుకుంటూ ఆ పౌరాణికుడి ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయన, అయ్యా మీరు నా ఇంటికి భోజనానికి రండి అన్నట్ట. ఏమోనయ్యా, పౌరాణికుడికి భోజనం పెడితే పుణ్యమే కానీ నేను అంత గొప్పవాడిని నేనేం అనుకోవట్లా నాలో నేను అన్నాడు. కాదండి, నాకు అలా అనిపిస్తోంది, రండి అన్నాడు. కార్తీక పూర్ణిమ నాడు రావడానికి భోజనానికి ఒప్పుకున్నాడు ఆయన. కార్తీక పూర్ణిమ నాడు ఈ పౌరాణికుడిని కూర్చోబెట్టి కాళ్ళు కడిగి విస్తరి వేయించి మడిగా వండినటువంటి వంట బ్రాహ్మణి చేత ఆయనకు వంటలు చేయించి ఆపోసినిచ్చాట. ఆ బ్రాహ్మణోత్తముడు భోజనం చేశాక అక్కడ తమాషా జరిగింది. ఆ విస్తరాకి ఎత్తారు. ఇంకో విస్తరాకు వచ్చిందిట, మళ్ళీ అది ఎత్తారట, మళ్ళీ ఎంగిన విస్తరాకు మూడు వచ్చిందిట. ఇలా 1000 విస్తరాకులు లేచేయట అక్కడ. నిజానికి తిన్నవాడు ఒకడే, ఒక్కొక్క విస్తరాకు ఎత్తితే ఇంకో విస్తరాకు అక్కడ రెడీ అవుతుంది. అప్పుడు అర్థమైంది, అంత పూర్వం సద్గురు ఏమని చెప్పాడు ఆయనకి, నాయన ఆయనకి భోజనం పెట్టినట్టయితే 1000 మంది బ్రాహ్మణోత్తములకి భోజనం పెట్టినట్టే అని చెప్పాడు కదా, అది నిజమే అయ్యింది. ఆ వెంటనే ఆయన ఆనందపడిపోయి, నాకు భోజనం పెడితే 1000 మందికి భోజనం పెట్టినట్టే అన్నమాట అనుకుని లేచెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి ఓ తమాషా జరిగింది. ఆయన గుళ్ళోకి వెళ్ళి దీపారాధన చేస్తే దీపం ఆరిపోయేది, పురాణం చెప్పడానికి వెడితే ఆయన గొంతు పనిచేసేది కాదు. ఆ రోజు నుంచి భక్తులందరూ ఏడవడం మొదలెట్టారు, ఈయన చక్కగా చెబితే కదా అవతల వాళ్ళకి. అప్పుడు ఈ పురాణం వినడానికి ఇతనికి భోజనం పెట్టినటువంటి దరిద్రుడు కూడా వచ్చేవాడు. ఒకరోజున ఆయన పురాణం చెబుతూ ఉంటే కంఠంలో గద్గద స్వరం వచ్చేసిందిట. అప్పుడు ఆకాశవాణి అంది, నాయనా దేవా హరివాసుదేవ. ఆకాశవాణి అందిట, ఓ పౌరాణిక నువ్వు ఒక తప్పు చేపించావు. ఏమిటా తప్పు తెలుసా? నువ్వు ఈ దరిద్రుడికి ఉపకారం చేయడానికైతేనే ఇంకోటి అయితేనే భోజనానికి వెళ్ళావు. నువ్వు భోంచేస్తే 1000 మంది భోంచేసినట్టే ఆ రకంగా నీ పుణ్యం వాడికి ధారపోసావు. నిజానికి పుణ్యం ధారపోస్తే పుణ్యం పెరగాలి, కానీ నీకెందుకు పెరగలేదో తెలుసా? నీ వల్ల 1000 మంది పేదవాళ్ళకి అన్నం తినే అవకాశం పోయింది నువ్వు చేసిన పాపం వల్ల. నువ్వు వాడి దగ్గర ఆ దారిద్రుడికి ఆ పాప విమోచన కాకుండా నువ్వు తినేసి వాడికి పుణ్యం పంచిపెట్టావు. 10000 మందికి ద్రోహం చేసిన పాపం నీకు తొట్టుకుంది, అంచేత ఈ రకంగా నీకు కష్టం వచ్చింది అన్నట్టు. అప్పుడు అది వింటున్నాడుగా ఈ దరిద్రుడు, కాళ్ళ మీద పడిపోయి, నేను ఇదే మీ అందరి ఎదురుకుండా ఒట్టేసి చెబుతున్నాను, క్రమక్రమంగా నేను బాగుపడినప్పుడల్లా కొంతమందికి చొప్పున భోజనం పెట్టి 1000 మందికి అన్నదానం చేస్తాను. ఈ పుణ్యాత్ముడి పుణ్యం పోకూడదు, అంచేత ఈయన పుణ్యం ఈయనకి తిరిగి వచ్చేందుకోసం ఆకాశవాణిని ప్రార్థిస్తున్నాను, నేను 1000 మందికి అన్నం పెడతానన్నట్ట. ఆ క్షణం నుంచి అతని గొంతు బాగుపడింది, దీపారాధన మళ్ళీ సక్రమంగా వెలిగింది. కాబట్టి ఎవడైనా ఇంకొకటి పుణ్యాన్ని దోచుకుని తద్వారా 1000 మందికి అపకారం చేస్తే ఆ అపకారం తాత్కాలికంగా వీడికి ఉపకారం అయ్యి కూడా భవిష్యత్తులో అపకారమే అవుతుంది. కాబట్టి నేను నీ పుణ్యలోకాలను ఒక గడ్డిపరకతో కొనేసుకున్నాననుకో, ఆ తర్వాత తాత్కాలికంగా నేను స్వర్గానికి వెళ్ళొచ్చు, కానీ ఆ స్వర్గం ఎక్కువ కాలం నిలబడదు, మళ్ళీ పతనం, నువ్వు పతనం అవుతావు. నీకు పుణ్యమేది, నువ్వు పుణ్యాత్ముడు అవ్వచ్చు, కానీ అది ఎప్పటికీ అది హానే, నేను అలా పుచ్చుకోను. అంటే దీన్ని బట్టి మనం కూడా పాప ప్రాయశ్చిత్తం చేసుకునేటప్పుడు తాత్కాలికంగా మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, నేను బాగుపడిన తర్వాత దాన్ని తీరుస్తానడాలి. చాలామంది గురువుగారు బాగుపడ్డాక మీకు ఇస్తామని అంటారు, బాగుపడితే చచ్చినవాడు కనపడ్డాడు, అది రహస్యం, సృష్టి రహస్యం. అది మళ్ళీ రాబోయేటప్పుడు ఈ కర్మలు అంతే ఇవన్నీ అనుభవించక తప్పదు. అందుకే ఈయత ఏమన్నాడు, నేను మిథ్యా వస్తువుగా కొనను, గట్టిపరికిచ్చిన ఈ లోకాలు కొనను. బాబు కొనపోతే కొనపోయావు, పోనీ స్వేచ్ఛగా నేను ఇస్తున్నాను, నేను ఏడుస్తూ ఇవ్వట్లేదు కదా. ఆనందంగా మా మానసిక గురువుగా జ్ఞానిగా భావించి నీకు లోకాలు ఇస్తున్నావు, నువ్వు నరకానికి వెళ్ళడం మేము తట్టుకోలేము, తీసుకో మా లోకాలన్నీ, నువ్వు భూలోకాలకి పోవద్దు. ఇంకొక మాట, నువ్వు ఒకవేళ నరకం మొదలైన లోకాలకు పోయే పడవైతే నేను స్వర్గానికి వెళ్ళను, నేను వెళ్ళక నువ్వు వెళ్ళక ఏడవడం కంటే నా లోకాలు నువ్వు తీసుకో, నీ కష్టం నేను సేకరిస్తానన్నట్ట. నువ్వు నరకానికి వెళ్ళడం ఒకటి, నేను నరకానికి ఒకటి వెళ్ళడం ఒకటినా, నేనేమో స్వర్గానికి వెళ్ళి నీలాంటి ఒక పుణ్యాత్ముడిని నరకలోకాల పాలు చేస్తానా, నేను చెయ్యను అన్నాడే. ఎంత ధర్మాత్ములో చూడండి, వాళ్ళు అలా ఉంటారు, మహాత్ముల యొక్క లక్షణం. మనమా, నువ్వు అమ్మాయ వారి సస్తానంటాడు, నా బదులు నేను 10 కాలాలు చక్కగా టింగురంగా అని ఉంటాను, నా శరీరమే కైలాసం, నా తనువే వైకుంఠం అనుకుంటాం మనం. ఈలోపు సిబి అనేవాడు మరొక ఆయన తయారయ్యాడు, ఉసీనర దేశాధిపతి ఆయన. నీవు ధర్మతత్వజ్ఞుడవు, నమ్మకంతో నిన్ను అడుగుతున్నా, నాకు కూడా ఏమైనా పుణ్యలోకాలు ఉన్నాయా అనుభవించడానికి? వెంటనే యయాతి గారు అన్నాడు, రాజా అసలు నీకే పుణ్యలోకాలు లేకపోతే ఇంక ఈ సృష్టిలో ఎవ్వరికీ పుణ్యలోకాలు ఉండవు, ఎందుకంటే ఇంటికొచ్చిన యాచకులు నీ గౌరవించవు. ఇంటికి వచ్చిన వాడికి దానం చేయడం గొప్పే, కానీ తిట్టుకుంటూ చేస్తాడు ఒక్కొక్కడే ఊరికే చంపేస్తున్న పోతే.